కానీ పూర్వం చక్కగా ఎసట్లో బియ్యం పోసేవారు. ఆ బియ్యం ఉడుకుతూ ఉంటే మధ్య మధ్యలో తీసి పాప వేడివేడన్నా ఆడవాళ్ళు నొక్కేవారండి. ఏం జాలేసేదో నాకు అప్పుడు. అంత వేడివేడన్న నొక్కి చూసి ఇంకా ఉడకలేదని ఇవ్వారన్నమాట. అలాంటి అన్నం మొహం మీద పోస్తే ముఖం అంతా మాడిపోయింది, పొక్కులు వచ్చేసాయి, గజగజలాడాడు. అయినా సరే ఏమన్నాడో తెలుసా, అన్నం మొహం మీద పోయి మొత్తం కాష్టంతో నన్ను కాల్చినా సరే నేను నీ పాదాలు వదలను అని అమాంతంగా మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి మనకు ఊదుది అట్ట మొహం మీద. కుడి చెయ్యి ఇలా పెట్టి ఇలా ఊదగానే ఆ నోట్లోంచి వచ్చిన గాలి చేతి మీదుగా మొహానికి తగిలి వెంటనే ఇంద్రుడి ముఖం ఎంతకు పూర్వం కంటే అందంగా అపూర్వంగా తయారైపోయింది. అప్పుడు ఇంద్రుడి ఆయన జాలిపడి ఇప్పుడు అన్నాడనమాట, నేను కొట్టాను, తిట్టాను, మద్యం చేపలు అడిగాను, ముఖం వేడివేడి అన్నం పోసి కాల్చాను, అయినా ఇంత భక్తితో సేవిస్తున్నావు, నీకేం కావాలి అనగానే ఈయనలా సైగ చేశాడు. ఏం కావాలనగానే దేవతలంతా పరిగెత్తుకొచ్చేసారు. ఇప్పుడు అంటే ఈయన వరాలు ఇస్తున్నాడు, ఇక్కడిని వరాలు ఇస్తున్నాడు గురువుగారిని సైగ చేయగానే దేవతలంతా బిలబల రా పైకి రాగానే, ఓహో నువ్వు ఒక్కడవే కాదన్నమాట, నీతో పాటు ఈ చేమలన్నీ వచ్చాయా, రండి రండి, ఇది గండు చేమ, మీరు చిన్న చేమలు, రండిరా ఏం కావాలన్నాడు ఆయన. నిజంగా పాపం ఇంద్రుడు గండు చేమలో వాడి చేమల్లో ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ప్రభు అడిగిన వరం ఇస్తావా అంటే పిచ్చాళ్ళల్లో ఉన్నారు, ఇచ్చేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు, చచ్చేవాడెవడు, చంపేవాడెవడు, ఏదో మీరు అడిగారు కుదిరితే ఇస్తాను, నేను పిచ్చేవాడిని, నేను వరాలు ఇవ్వలేను అయినా ఇస్తాను అంటూ ఏదో విచిత్రంగా మాట్లాడి కోరుకోండి అన్నట్ట. ఈయన ఇలాగే అంటాడు లేనని వాళ్ళు, ప్రభు జంభుడనే ఒక దుర్మార్గుడు ఈ మధ్యకాలంలో అసుర సైన్యంతో మా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చాడు, మా దేవతలందరినీ ఓడించాడు, పరాజితుల్ని చేశాడు, మేము ఓడిపోయాం, భూలోకానికి వచ్చాము, రాజ్యం లేక యజ్ఞములు లేక, యజ్ఞములు లేకపోవటం వల్ల ఆహారం లేక అల్లాడిపోతున్నాం, గిజగిజలాడిపోతున్నాం, మమ్మల్ని రక్షించే బాధ్యత నీది, ఆ జంభాసురుణ్ణి సంహరించు, వాడి సైనికుల్ని చీల్చి తండాడు, మాకు తిరిగి స్వర్గం ఇప్పించు తండ్రి అనగానే పకపకా నవ్వాడు. ప్రపంచంలో ఉన్న పిచ్చవాళ్ళంతా ఒక చోట చేరారు. వాళ్ళందరికీ నువ్వు అధ్యక్షుడివి, ప్రపంచ పిచ్చ సంఘాధ్యక్షుడు అనుకుంటాను. ఏకగ్రీవంగానే ఎన్నికయ్యావనైనా నువ్వు లేకపోతే ఏమిటి, నేను రాక్షసుల్ని చంపడమా, మీకు రాజ్యం ఇప్పించడమా, నువ్వు నన్ను చూస్తున్నావా, మద్యాసక్తుడా మద్యాసక్తుడా అంగనారతుడా కర్మభ్రంశనోచిష్టుడల్ మాద్య దైత్య వినాశక్తి కలదే నాకన్నా అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధమానసుడవు ఆ విష్ణుండవు ఆద్యుండవు ఈ ఉద్యత్ పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. నేనా తాగుబోతుని, మద్యం మీద ఆసక్తితో ఉన్నవాణ్ణి, ఇదిగో చూశారుగా నా పక్కన ఒక స్త్రీ ఈ వేశ్య, ఈమెతో తిరుగుతూ ఉంటాను. కర్మభ్రంశనోచిష్టుడను, వేదములలో చెప్పిన కర్మములు చెయ్యకుండా పిచ్చి పనులు చేస్తాను, అంటే మంచి పనులు చేయక ఎంగిరి పనులు చేసే నీచుండి నేను. నేనేం వేదకర్మాసక్తుండి కాదు, పవిత్రంగా స్నానాలు చేసి యజ్ఞాలు చేసి సంధ్యావందనం చేసి జపాలు చేసేవాడిని కాదు, నీచ కర్మములు ఆచరించేవాడిని, వేద విరుద్ధ కర్మములు ఆచరించేవాడిని. అటువంటి నేనెక్కడ భయంకరమైన పరాక్రమంతో మదించిన రాక్షసులెక్కడ, మాద్యత్ అంటే మదముతో విర్రవీగుతున్న దైత్య రాక్షసులను వినాశ నాశనం చేసే శక్తి నాకెక్కడుంది. ఎంత మాట అన్నాడని, మాద్య దైత్య వినాశ శక్తి కలదే, మదించిన రాక్షసుల్ని నాశనం చేయటమా, వాళ్ళని నాశనం చేయాలంటే ఆరోగ్యం ఉండాలి, వేదబలం ఉండాలి, వేద కర్మలు ఆచరించటం వల్ల వచ్చే శక్తి కావాలి, స్త్రీ లోలత్వం ఉండకూడదు, ఇన్ని మంచి లక్షణములుంటే రాక్షసుల్ని జయిస్తాం. నా దగ్గర అన్ని అవలక్షణములే, ఈ అవలక్షణములు కలిగిన నేనెక్కడ, రాక్షస నాశనం ఎక్కడ, మీకేదో పిచ్చి ఉన్నది, పండి పండి, అలాంటి బలవంతుండి ఎవరినైనా చూసుకోండి, ఏ పద్మాకర్ గారిని పట్టుకుంటే రాక్షసుని నాశనం చేసి మీకు సామ్రాజ్యం తెచ్చి పెడతాడు, నన్నట్టుకుంటే ఉపయోగం ఉంది, వెళ్ళి రండి అనగానే వాళ్ళు మళ్ళీ పరీక్షిస్తే ఎక్కడ పడతామయ్యా బాబు, ఇంకిన్ని పరీక్షలా, ఏదో ఇంతవరకు పెట్టామంటే అర్థం ఉంది అని గట్టిగా కాళ్ళు పట్టుకుని, ప్రభు మాకు తెలుసు నువ్వెవరివి, విద్యాక్షాళన శుద్ధ మానసుడివి, ఆత్మవిద్య చేత పవిత్రమైన మనస్సు కలిగిన వాడివి. నీ మనస్సు ఎప్పుడూ పవిత్రమే, ఎందుకంటే నువ్వు ఆత్మవిద్యాస్వరూపుడివి. పైకిలా నటిస్తున్నావు, నీవు ఆత్మవిద్యాస్వరూపుడివి. మద్యం తాగుతున్నట్టు కనపడుతున్నావు, అది మద్యం కాదు, యోగామృతం. నీ పక్కనున్న ఈ స్త్రీ, ఈ ఉద్యత్ పుణ్య చరిత్ర ఇందిర, సాక్షాత్తు లక్ష్మి, మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, సకల లోకాలని అనుగ్రహిస్తున్న జగన్మాత పరమేశ్వరి లక్ష్మి ఈవిడ. ఇక నీ దగ్గర ఒకట రెండ అన్నీ పవిత్ర శక్తులే. నువ్వు కర్మభ్రంశిరోచిష్టుడివి కాదు, నిత్య వేద కర్మలు చేస్తూ మమ్మల్ని మోసగించడానికి ఇలా నటిస్తావు. అందుకే నువ్వు విష్ణుడివి, లోకములకు ఆద్యుడివి. యోగేంద్ర చూడామణి, ఓ మహాయోగేశ్వర, యోగి రాజా, యోగులకు నేత, పరబ్రహ్మ నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, రక్షించు రక్షించు రక్షించు, మమ్మల్ని ఇంకా పరీక్షించక మేము తట్టుకోలేము. నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా పడతాం, కానీ నేను యోగిని కాదు, మూర్ఖుణ్ణంటే మేము చివరికి మాయలో పడిపోతాం, మాయలో పడితే నాశనం అయిపోతాం, ఇంకా మమ్మల్ని నాశనం చేస్తావా అని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వాడు. అప్పుడు బృహస్పతి లేచి, నీవు సత్యజ్ఞానానంద స్వరూపుడివి, నీకు విధి లేదు, నిషేధము లేదు, నీకు ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు అనగానే టక్కన అక్కడ మొత్తం శ్మశానం మాయమైపోయింది. అది భూలోక వైకుంఠం అయిపోయింది. ఒక్క క్షణంలో అక్కడ వైకుంఠం ప్రత్యక్షమైపోయింది. ఒక్క క్షణకాలంలో ఇంతవరకు వెలుగుతున్న కాష్టాలు కావు, మణిస్తంభాలతో కూడిన భవనం. ఆ భవనం మధ్యలో గొప్ప సింహాసనం, సింహాసనానికి ముందు గరుత్మంతుడు, సింహాసనం మీద విష్ణువు, ఇంతవరకు పక్కన నృత్యం చేస్తున్నావిడ లక్ష్మి, ఆదిలక్ష్మి, ఆవిడ పక్కనే కూర్చున్నది. మహాయోగేశ్వరుడు ఆదిశేషుడిని వెనకాతలు పెట్టుకుని పరమ పూజ్యుడు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చాడు, మహామహిమతో దర్శనమిచ్చాడు. నాయనలారా, నా పరీక్షలో విజయం సాధించారు, ఏమి చేసినా తట్టుకున్నారు. గురు పరీక్షలలో ఇలా విజయం సాధించేవాళ్ళు అరుదుగా ఉంటారు. గురువులు, యోగులు శిష్యుల్ని కఠినంగా పరీక్షిస్తారు, ఒక్కొక్కప్పుడు అవమానిస్తారు. మానవమానాలకు అతీతంగా ఉన్నవాడే శిష్యుడు అవుతాడు. గురువుగారు తిట్టారు కదా, ఇంకెప్పుడు గురువుగారి దగ్గరికి వాడినంటే వాడు శిష్యుడు ఎలా అవుతాడు? లేక గురువుగారు పొగిడారని వెర్రవిగితే వాడు శిష్యుడు ఎలా అవుతాడు? మీరు నిజమైనటువంటి ఛాత్రులు, ఇప్పుడు మెచ్చుకుంటున్నాను. ఇక మీకు స్వర్గం వచ్చినట్టే, కానీ నేను చెప్పిన పని చెయ్యండి అని టక్కన మళ్ళీ ఆ వైకుంఠం మాయం చేసి యథాప్రకారంగా దత్తుడిగా పక్కన లక్ష్మీదేవిత నిలబడ్డాడు. ఈ లక్ష్మి పాపములను తొలగించే లక్ష్మి. అఘము అంటే పాపము, పాపం తొలగిస్తుంది గనక, పాపము లేనిది గనక, ఈరోజు నుంచి వీడికి అనఘ అని పేరు. ఈ అనఘాదేవి ఆదిలక్ష్మి, అనఘాస్వరూపుడనై అనఘా సమేతుడనై దత్తాత్రేయుణ్ణి ఇక్కడ ఉంటాను, మీకు రాక్షస పీడ తొలగిస్తాను, రాక్షసుల్ని సంపూర్ణంగా నాశనం చేసి మీకు రాజ్యం తిరిగిస్తాను. కానీ మీరేం చేయాలో తెలుసా, ఇప్పుడే వెళ్ళి జంభాసురుణ్ణి రారా యుద్ధానికి బస్తీమే సవాలని పిలవండి, వాణ్ణి ఇక్కడికి ఈడ్చుకురండి, వాణ్ణి ఇక్కడికి తీసుకురాగానే చంపేస్తాను అనగానే ఇంద్రుడు వణికిపోయి, ఆహా ఎంత గొప్పగా చెప్పావు తండ్రి, వాణ్ణి ఇక్కడికి తీసుకురావాలా, తీసుకొస్తే చంపుతావా, వాడు చూస్తే వణికిపోతున్నాం మేము, వాడు కనబడ్డాడా, కాళ్ళు చేతులు ఆడవు మాకు. ప్రభు వెనకటికి ఒకడెవడో వచ్చేట, ఒక ఊరు చేరేట. ఆ ఊరికి మధ్యలో అడ్డంగా కొండ ఉంది. ఈ కొండ ఉండడంతో పక్క ఊరికి వెళ్ళడం చాలా కష్టమైపోతుందట. అందుకని వీడు అన్నాడు ఆ ఊళ్ళోకి వచ్చి, మీరు ఒక సంవత్సర కాలం నన్ను పోషించారంటే ఈ కొండ తీసి పక్కన పెట్టేస్తాను, ఈ కొండను మోసి పక్కన పెడతాను, మిమ్మల్ని రక్షిస్తానని. కానీ వాళ్ళు ఒక్క ఏడాదే కదా అని పాపం తలకో వంతులు వారి వేసుకుని అన్నం పెట్టి పోషించారట. ఏ ఏడాది పాటు తెగ పోషించాక ఎదురు కొండ తీయంటే, మీరు ఆ కొండంతా ఎత్తిన భుజం మీద పెడితే తీసి అవతల పారేస్తానన్నాడు. నేను కొండ అవతల పారేస్తానన్నాను కానీ పీకి భుజం మీద పెట్టుకుని అనలేదుగా, మీరంతా కొండ పేకండి, భుజం మీద పెట్టండి, తీసి దూరంగా పారేస్తానన్నాడు. అలా ఉంది వ్యవహారం. కొండని వీళ్ళే కనుక ఎత్తి భుజం మీద పెట్టగలిగే వాళ్ళు అయితే వీళ్ళే పారేయచ్చుగా. దత్తాత్రేయ ప్రభు, జంభాసురుణ్ణి ఇక్కడికి తీసుకొస్తే చంపుతానంటావు, వాడిని ఇక్కడికి తీసుకొచ్చే శక్తి కలిగితే నీ దగ్గరికి ఎందుకు వస్తాం, వాడు చూస్తే వణిగిపోతాం, వాడు మహాపరాక్రమవంతుడు, క్రూరుడు, ప్రస్తుతం అప్సరసలంతా వాడి దగ్గర చెరసాల్లో పడున్నారు, ప్రభు మమ్మల్ని మళ్ళీ పరీక్షించక వాణ్ణే రప్పించి ఇక్కడికి, లేక నువ్వు అక్కడికి వెళ్ళి చంపు అంటే, ఆయన అన్నాడు, ఇంద్రా కంగారు పడక అన్నిటికీ, నీకు ఒక గొప్ప విద్య తెలుసు. ఏమిటో తెలుసా విద్య? శత్రువులు నీ వెంటబడినప్పుడు పారిపోవడం అనే విద్య నీకు బాగా తెలుసు. పరుగు పందెంలో నిన్ను మించిన వాళ్ళాడు, 1 2 3 అన్నావా పరిగెడతావు. నువ్వు జంభాసురుడు నిండు కొలువులో ఉండగా మారు వేషంలో వెళ్ళు, యుద్ధానికి రమ్మను. వాడు యుద్ధానికి రాగానే హడిలెత్తి పారిపోయి వచ్చాయి. పారిపోయేటప్పుడు నీ కాళ్ళకు కావలసిన పరిగెత్తే శక్తి నేను ఎక్కడి నుంచి ఇస్తాను? అవసరమైతే కాళ్ళు వణుకుతాయని భయపడక్కర్లా. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు శత్రువు వెనకాతలు పడితే అసలు పరిగెత్తలేము. బాగా పరిగెత్తేవాడు కూడా కుక్క వెంట పడితే బాబోయ్ అని పడిపోతాడు. ఆ భయం లేకుండా పారిపోవడానికి తగిన శక్తి ఇస్తాను. దేవతలను వెంట పెట్టుకు వెళ్ళంటే ప్రభు ఎలా రక్షిస్తావో, మళ్ళీ తిరిగి ఇక్కడికి నేను వచ్చేలా చేసి నన్ను కాపాడు, అసలు వాడిని తలుచుకుంటే కాళ్ళు వణుకు వస్తున్నాయి అనుకుంటూ నారాయణ దత్తాత్రేయ అనుకుంటూ బయలుదేరాట. అంటే వాడు ఎంత భయపెట్టాడో ఆలోచించండి. వాడ జంభుడు ఆ సమయంలో స్వర్గ సామ్రాజ్యంలో సింహాసనం మీద ఆక్రమించుకుని కూర్చున్నాడు. ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. మంచి తెగ తాగుతూ అప్సరసల నృత్యం చూస్తున్నట్ట. అక్కడికి వెళ్ళాడు ఇంద్రుడు. వెళ్ళి, ఒరే జంభ, మారు వేషంలో ఉన్న నేను ఇంద్రుడినిరా, ఇదివరకు యుద్ధానికి రావడం కాదురా, రారా ఇప్పుడు యుద్ధానికి అన్నట్ట. అనగానే వాడు ఒళ్ళు మండిపోయి పెద్ద ముళ్ళ కథ తీసుకుని, ఎవరక్కడ, వీడు వెంటపడండి అని తాను కిందకి దిగి వెంటపడ్డాడు. వాడు వెంటపడడంతో ఇంద్రుడు దత్తా దత్తా అని ఒకటే పరుగు. ఇక అక్కడి నుంచి ఇంద్రుడు ముందు, ఆ వెనకాతల జంభుడు, ఇంద్రుడి వెనకాతల జంభుడు, జంభుడు వెనక రాక్షసులు పరంపరగా పరిగెత్తుకొచ్చారట. ఇంద్రుడు ఏం పరిగెత్తాడండి ఆ పూట. ఆయన గనక ఈ ఒలింపిక్స్లో చేరితే ఇక పరుగు పందాల్లో ఫస్ట్ ప్రైజ్ అయింది, అంత పరిగెత్తాడనమాట. మహావేగంగా వచ్చి ప్రభు రక్షించు అంటూ తన దేవతలతో పాటు దత్తుడి యొక్క వీపు వెనక చేరిపోయాడు. దత్తాత్రేయుడు ఆ సమయంలో మంచి కాలు మీద కాలేసి కూర్చునున్నాడు. ఆయనకి ఎదురుగుండా అనఘాదేవి లక్ష్మి చక్కగా ఒక నాట్యకత్తిలాగా ఒక నర్తకిలాగా నృత్యం చేస్తున్నదట. అపూర్వ నృత్యం, చెలగి నృత్యం చేసింది ఆవిడ. ఏం నృత్యం, అమ్మవారు నృత్యం అయ్యవారు చూస్తున్నారు. అసలు దేవతలకే చూడలేదు, ఆయన దేవతలు వెనక దాక్కున్నారు, ఆయన దేవతలను మాట వరసకు కూడా చూడకుండా ఏమి ఎరగనట్టుగా నృత్యం చూస్తున్నట్ట. ఆ సమయానికి జంభుడు వాడు అనుచరులు ఇక్కడికి వచ్చారు. ఇంద్రుణ్ణి తరిమి పట్టుకుని చంపడానికి వచ్చిన వాళ్ళు ఇంద్రుడిని మర్చిపోయారు. ఎందుకని, ఇంద్రుడి మాట దేవుడు పక్కనట్టు ఇక్కడ ఎవడో కూర్చున్నాడు ఓ పిచ్చి సన్యాసి. ఈ సన్యాసి కూర్చుంటే కూర్చున్నాడు, ఆయన ఎదురుకుండా పరమసుందరీమణి, అపూర్వ సుందరీమణి, అలౌకిక సుందరీమణి నృత్యం చేస్తోంది. ఏమి సౌందర్యం ఆమెది! నా దగ్గర ఎందరో అప్సరసలు ఉన్నారు, ఆ అప్సరసలు ఈ సుందరీమణి కాలి గోటికి పనికిరారు, అబ్బా ఏం అందం అనుకునేవాడు తనను తాను మరిచిపోయి చప్పట్లు కూడా కొట్టడం మర్చిపోయి, పురాణం బాగా వింటున్న మీరు మధ్య మధ్యలో చప్పట్లు కొట్టలేకపోతున్నారే, కారణం ఇది అనమాట. జంభాసురుడు ఆ సుందరీమణిని చూసి తనను తాను మై మర్చిపోయి ఆ నృత్యం చూసి చప్పట్లు కొట్టలేకపోయాట. అలా ఉండిపోయాడు, నిలబడిపోయాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి దాదాపు 48 నిమిషములు నృత్యం చేసింది. నృత్యం పూర్తయ్యాక ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది, దత్తాత్రేయ ప్రభు పాదాలు పట్టుకుంది. అప్పటికి తేరుకున్నాడు జంభుడు, ఆ నృత్యం అనే మైకంలోంచి బయటకు వచ్చాడు. ఏమి లావణ్యం, ఏమి సురూపం, ఏమి విభ్రమం, ఏమి కేశపాశాలు, ఏమి కళ్ళు, ఏమి నృత్యం, ఏమి కంఠం! ఇటువంటి అపూర్వ లావణ్యమతి ఎందుకు పనికి మాలిన పిచ్చివాడికి భార్య అవ్వడమే దురదృష్టం. ఈ బ్రహ్మదేవుడికి కొంచెం బుర్ర తక్కువ అనుకుంటాను. నీచాతి నీచులకి, సౌందర్యం లేని వాళ్ళకి, కురూపులకి అందగత్తెలను అంటగడతాడు. మంచి అందంగా ఉన్న పురుషుడికి గౌడుగేది లాంటి దాన్ని అంటగడతాడు. ఏమి రాతయ్యా బ్రహ్మ, ఈ శ్మశానంలో కూర్చునే దౌర్భాగ్యుడికేమో ఈ సుందరి లక్ష్మి లాంటి దాన్ని ఇస్తావా, నాలాంటి వాళ్ళకేమో ఇంత అందగత్తెనివ్వవా అని పైకే గొడుగుతూ, సుందరి ఆహా ఏమి సౌందర్యం, నీవెవరవు అనగానే ఈయన భార్యనండి అందిట. వాడెవడు, నా భర్త అండి అంది. నీ భర్తని మళ్ళీ చెబుతావులే, ఈ భర్త ఎవడు అనగానే, అప్పుడు పాపం దత్తాత్రేయుడు ఏమి ఎరగనట్టుగా, నేను ఎవరినో నాకే తెలియదు, గాలంటే గాలి, నిప్పు అంటే నిప్పు, ఉప్పు అంటే ఉప్పు, పప్పు అంటే పప్పు, నేనెవరినో నాకే తెలియదు అన్నట్ట. నీవెవరో నీకే తెలియదా, పో నీ పేరు, నాకు పేరా ఊరా, అన్ని పేర్లు నవ్వేను, ఎలా పిలిస్తే అలాగే పలుకుతాను అనగానే, ఓరి ఊరు లేదా, పేరు లేదా, ఒక వృత్తి లేదా, అందం లేదా, చందం లేదా, విద్య లేదా, నీకెందుకురా ఈ పెళ్ళం, నాకిచ్చేయి నేను పట్టుకుపోతాను అన్నాడు. ఇటువంటి సుందరీమణి మా దగ్గర ఉండాలి, నేను స్వర్గాన్ని పరిపాలించే జంభాసురుణ్ణి, నీ వెనకాలన్న ఇంద్రుణ్ణి అడుగు చెబుతాడు నా పరాక్రమం, ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు వాడు. మహాపరాక్రమవంతుడైన ఈ జంభుడి దగ్గర గజరత్నం ఐరావతం ఉన్నది, అశ్వరత్నం ఉచ్చైశ్రవం ఉన్నది, వృక్షరత్నం కల్పవృక్షం ఉంది, కామధేనువు గోరత్నం ఉన్నది, ఇన్ని ఉన్న నాకు స్త్రీరత్నం లేదు, త్రిలోకీసారం ఈ స్త్రీరత్నం ఇది నాకు కావాలి ఇస్తావా లేక ఒక్క ముష్టిఘాతంతో నిన్ను సంహరించి ఈమెను పట్టుకుపోనా అన్నాడు. అంత దెబ్బ నాకెందుకు నాయన, నేను యుద్ధాలు చేసే ఓపిక ఉన్నవాడిని కాదు, ఏదో శ్మశానంలో కూర్చుని తాగి తందనాలు ఆడతాను, ఆవిడే వద్దంటే వినిపించుకోకుండా నా మీద పడింది. ఒకవేళ ఆవిడ వస్తానంటే పట్టుకుపో, ఏమంటావు అనగా వాడు ఎవడో అడుగుతున్నాడు వెళ్ళిపోతావా అంటే అదేమిటి స్వామి నన్ను గెంటేస్తారా అంది. ఓన్లే వాడు వీరుట్ట నెత్తి మీద పెట్టుకు చూసుకుంటాట్టు వాడు, వాడు రమ్మంటున్నాడు. వాడి దగ్గరకు నువ్వు వెళ్ళకపోతే మధ్యలో నేను చచ్చిపోయేటట్టున్నాను, వెళ్ళకూడదు అన్నాడు. సరేలేండి అని ఆవిడేం చేసింది, ఇటు తిరిగి, జంభా నువ్వు నిజంగా వీరుడివేనా, అంటే నేను వీరుణ్ణే, నేను వీరుణ్ణి నిరూపించుకోవాలంటే ఏం చెయ్యాలన్నాడు వాడు. పెద్ద పనేం చేయక్కర్లా, రెండు చేతులతో నన్ను ఎత్తి నీ నెత్తి మీద పెట్టుకో, నన్ను ఎత్తి నీ నెత్తి మీద పెట్టుకుని మోసుకుని స్వర్గం దాకా వెళ్ళావా, ఇక నేను నీ భార్యనండి. ఓహో సింతేనా, నేను మొత్తం భూమి నెత్తి నెత్తి మీద పెట్టుకోగలను, అటువంటిది కుసుమ కోమలిని పువ్వులాగా కనపడుతున్న నిన్ను ఎత్తలేనా అని వాడి దగ్గరకు వచ్చి అవలేవలగా ఆవిడని పైకి ఎత్తాడు. ఎత్తి టక్కని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఒక్క క్షణకాలంలో ఆవిడ్ని ఎత్తి వాడు తన నెత్తి మీద పెట్టుకోగానే అప్పుడు ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరిగింది. పెద్ద శబ్దంతో ఒక విస్ఫోటనం వచ్చింది. కొన్ని వేల బాంబులు పేలితే ఎలా ఉంటుందో అలాంటి ఒక పేలుడు అక్కడ సంభవించింది. మామూలు పేలుడు కాదట అది, పెద్ద అణ్వస్త్రం పేలినట్టయింది. ఆ పేలుడి దెబ్బకి తునాతునకలైపోయాడు జంభాసురుడు. కాలు లేదు, కన్ను లేదు, చెయ్యి లేదు, ముక్కు లేదు, అసలు వాడి అవయవాల్లో ఇంతంత ముక్కలు కూడా కనపడకుండా అయిపోయింది. భూమి పెద్ద గొయ్యి అయిపోయింది, వాడు ఏం కనపడలా. వాడితో పాటు వాడి పక్కనున్నటువంటి రాక్షసుల్లో చాలామంది కాళ్ళు చేతులు విరిగిపోయాయి, తక్కిన వాళ్ళు పారిపోయారు. ఇంద్రుడికి మతిపోయింది, ఏం జరిగింది అన్నాడు ఆయన. ఈ దత్తాత్రేయుడి వెనకాతలుండి వణుక్కుంటూను, ఏం జరిగింది ఏమిటి చూస్తున్నావా అంది ఆ స్త్రీ. వాడు ఎప్పుడైతే తునాతునకలు అయ్యాడో ఈవిడ పైనుంచి ఎగిరి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన పక్కన చేరిందట. ఆ ముని వామ పార్శ్వమున ఎందు వెలుంగుతున్న లక్ష్మి, మళ్ళీ ముని పక్కన ఎడం పక్కన చేరింది, వెలుగుతోంది. పాపం ఇంద్రుడికి ఎప్పటికూడా ఏం అర్థం కావటంలా, అసలు ఏమిటి ఈ సంఘటన, వాడెవడో వచ్చాడా, నీ భార్య నాకేమన్నాడా, ఈయన ఇస్తానన్నాడు. ఆవిడ సరే వస్తానంది. వస్తానని ఏమన్నది, నన్ను ఎత్తి నెత్తి మీద పెట్టుకోంది. వాడు ఎత్తాడు, తేలిగ్గానే ఎత్తాడు. ఈవిడ వెళ్ళి నెత్తి మీద కూర్చుంది, ఈవిడ వెళ్ళి నెత్తి మీద కూర్చోగానే వాడు తలకాయ శరీరం తునాతునకలైపోయింది, పేలుడు వచ్చింది, ఇంత గొయ్యి ఏర్పడింది, ఒక దెబ్బకి వాడు చచ్చిపోయాడు. ఈ లక్ష్మీదేవి వాడి నెత్తి మీద కూర్చుంటే వాడి శరీరం తునాతునకలు ఎందుకు అయ్యింది అనుకుని ఇంద్రుడు పరుగు పరుగున వచ్చి, ప్రభు ఏమిటి మాయ, ఏం జరిగింది, ధనుస్సు ఎక్కువ పెట్టలేదు, అస్త్రం వెయ్యలేదు, శాపం పెట్టలేదు, నువ్వు నీ భార్య అసలు యుద్ధమే చేయలేదు, నవ్వుతూ నవ్వుతూ వీడిని ముక్కలు ముక్కలు చేశారు, ఇదేమిటో మాకు తెలియటంలా, ఏమిటి మాయ, ఏమిటి ఇంద్రజాలం అన్నాడు ఆయన. మహేంద్ర ఇప్పుడు చెబుతున్నాను విను, లక్ష్మీదేవి ప్రతి వ్యక్తికి శరీరములో 7 స్థానములలో ఉండుగాక, ఉండి ప్రజల్ని రక్షించుగాక అని నేను ఒకప్పుడు శాసించాను. ఆ 7 స్థానాలలో లక్ష్మీదేవి ఉన్నంత వరకు జీవులు వృద్ధి పొందుతారు. మేనం పురుషుని సప్తస్థానంబులు గడచి తలకుచని సిరివిడుచు మానుగననిన అనిమిషుల స్థానంబులు తత్ఫలములు జననుత చెప్పుమా. మనిషి యొక్క శరీరములో 7 స్థానములలో లక్ష్మీదేవి ఉన్నంత వరకు మానవుడికి అంటే ఏ జీవికైనా శుభములు వస్తాయి, ఇళ్ళుంటాయి, భార్యాభర్తల సంబంధం ఉంటుంది, సంతానం ఉంటుంది, ఆనందం ఆరోగ్యం అన్నీ ఉంటాయి. ఈ 7 స్థానములు దాటి లక్ష్మి నెత్తికెక్కిందా, ఇక వాడు సర్వనాశనం అయిపోతాడు, చస్తాడు. వీడు లక్ష్మిని నెత్తి మీద పెట్టుకున్నాడు. లక్ష్మి నెత్తికి ఎక్కుట అంటే అహంకారం ధనాహంకారం నెత్తికెక్కుట. ధనాహంకారం మదం ధనమదం నెత్తికెక్కిందంటే వాడు హస్యమవుతాడు. వీడు నిజంగా లక్ష్మీదేవి నెత్తి మీద పెట్టుకోవడంతో వాడి తల పతనం అయిపోయింది అనగానే వీళ్ళు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. స్పష్టంగా చెప్పు, మనిషి శరీరంలో ఏ స్థానాలలో ఏ 7 స్థానములలో లక్ష్మీదేవి ఎలా ఉంటే మానవులకి ఏ లాభం, తలకి వెళ్ళడం అంటే ఏమిటి, మేమేం చెయ్యాలనగా అప్పుడు ఆయన చెప్పాడు, పురుషుని పదముల బొంది ఇందిర శుభ మందిర స్థితి. లక్ష్మీదేవి బాగా తపస్సు చేసే వాళ్ళ యొక్క అవయవాల్లో ఒక్కొక్క అవయవంలో ఉంటుంది. పాదాలలో లక్ష్మీదేవి చేరితే అటువంటి వాడికి మంచి భవనాలు వస్తాయి. స్వగృహం ఉండాలంటే ఏం చెయ్యాలి? లక్ష్మీ పాదంలో ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి? ఎప్పుడు మన పాదాలు వంచి సాష్టాంగ నమస్కారం గురువులకి చేస్తే, గురువులకి సాష్టాంగ నమస్కారం చేస్తే లక్ష్మీ అవుతుందన్నమాట. ఇలా కాళ్ళు చాచాం కదా మనం, అందుకని కాళ్ళల్లో లక్ష్మి చేరుతుంది, వాడికి స్వగృహ ప్రాప్తి వస్తుంది. అందుకే సాష్టాంగ పడాలి. గుళ్ళల్లో ఆలయాలలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, గురువులకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, ఇలా పురాణాలకు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు లక్ష్మీదేవి పురుషుడి పాదములలో చేరుతుంది, వాడికి స్వగృహ ప్రాప్తి అవుతుంది, సొంత ఇల్లు వస్తుంది. ఇంకొకటి చెప్పారు, కాళ్ళకి మగవాళ్ళు బంగారంతో తయారు చేసిన గండపిండేరం వేసుకున్నప్పుడు, స్త్రీలు సువర్ణంతో కానీ లేక వెండితో కానీ పట్టాలు తయారు చేసుకుని గజ్జెలు తయారు చేసుకుని కాళ్ళకి వేసుకుంటారుగా గజ్జెలు, ఆ గజ్జెల రూపంతో లక్ష్మీదేవిని పాదాలకి బంధిస్తే అటువంటి వాళ్ళకి శుభ మందిర స్థితి, స్వగృహ ప్రాప్తి వస్తుంది. అందుకే పూర్వం ఆడవాళ్ళందరికీ కాళ్ళకి గజ్జెలు ఉండేవి, ఇప్పటికీ కొంతమందికి మువ్వలు ఉంటున్నాయి పట్టాలు, కానీ బంగారం మానేశారు, వెండే వేసుకుంటున్నారు అన్నమాట. ఎవడో భయపెట్టాడు వాడిని. బంగారము వెండితో తయారు చేసినటువంటి ఈ గజ్జెలు నూపురుములు కాలికి ధరిస్తే అప్పుడు లక్ష్మీదేవి పాదాల్లో చేరుతుంది, వాళ్ళకి సొంతిల్లు వస్తుంది. ఎందుకని బంగారాన్ని మీకు దూరం చేశారో చెప్పనా? పాపం ఎవడో బంగారంతో నూపురాలు చేయించలేకపోయాడు వాళ్ళ ఆవిడకి. ఈరోజు వాళ్ళ ఆవిడ వచ్చి, చూడండి పక్క వాళ్ళంతా బంగారంతో నూపురాలు చేయించుకున్నారు, మీరు చేయించండి అంటే, లేదే శాస్త్రాల్లో ఆడాళ్ళు బంగారం కాళ్ళకి పెట్టుకుంటే తప్పన్నారు, బంగారం లక్ష్మి కదా, అందుకని లక్ష్మీదేవి కాళ్ళలో ఉండకూడదు, వెండితో సరిపెట్టుకో అన్నట్ట. ఇక అక్కడి నుంచి జనాలందరూ మొదలెట్టారన్నమాట. ఇప్పుడు నేను వచ్చి కర్మగాల గుట్టు రట్టు చేశాను, ఇక చూడండి రేపటి ఉంటుంది మగవాడ పాటలు. బలాత్కారంగా కురిపించుకోకూడదు, అవకాశం ఉన్నవాడు నూపురుములు ధరించవచ్చు, గుర్తుపెట్టుకోండి. అందుకని అమాయకత్వంతో పిచ్చి పనులు చేయకండి. లక్ష్మీదేవి పాదాల్లో ఉంటే శుభ మందిర స్థితి, చూడండి కావాలంటే ఇక్కడే ఉంటుంది లక్ష్మీ నివాస స్థానం. కాబట్టి నిశ్చింతగా బాగా డబ్బు ఉంటే మీరు చక్కగా మీ పాదాలకు నూపురాలు బంగారంతో చేయించుకుని ధరించండి. నాకు కూడా ఒక గండపిండేరం చేస్తే వేయించుకుంటాను, నాకే అభ్యంతరం లేదు. కాబట్టి మొత్తం మీద లక్ష్మీదేవి పాదాల్లో ఉంటే స్వగృహం. కటిమండలమున నుండి మాణిక్య వస్త్రోన్నతత్వంబు, నడుము దగ్గరికి లక్ష్మీదేవి చేరిందంటే, అందుకే నడుముకి ఏం చేస్తారు ఆడవాళ్ళు, వడ్డాణం ధరిస్తారు. పురుషులు ఏం చేయాలి? ఈ నాభిస్థానం దగ్గర చేతులు పెట్టి ధ్యానం చేస్తే అప్పుడు ఈ చేతుల్లో లక్ష్మి ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మీ, చేతుల చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, ఈ చేతులు ఈ బొడ్డు దగ్గర తాకించుకుని జపం చేస్తే అప్పుడు ఈ హస్త అగ్రములో ఉన్న లక్ష్మి నాభిస్థానం నడుముకి చేరుతుంది, కటిమండలం చేరుతుంది. అప్పుడు అటువంటి వాడికి బంగారపు ఆభరణాలు, ఉంగరాలు, గొలుసులు ఇవన్నీ వస్తాయి, కిరీటాలు ఇవన్నీ రావాలంటే, ఆభరణములు రావాలంటే, నవరత్నములు రావాలంటే ఇంట్లోకి లక్ష్మీదేవి కటిమండలం చేరాలి. గుహ్యమున చెంది భార్యా ప్రమోదలీల, మర్మస్థానాలలోకి లక్ష్మి చేరితే మంచి భార్య మంచి భర్త లభించి కుటుంబ జీవనం హాయిగా సాగుతుంది, రోగగ్రస్తులు కాకుండా ఉంటారు. క్రోడాంగమున నెలకొని సుతబహువృద్ధి, హృదయం మధ్యలోకి గనక, క్రోడాంగం అంటే హృదయ మధ్యస్థానం, దహరాకాశం, ఈ హృదయ మధ్యంలోకి లక్ష్మి పెడితే, అందుకే పూర్వం నమస్కారం ఎవరైనా చేసినట్టునే చెయ్యి ఇక్కడ పెట్టుకునేవారు, పెడితే ఏంటనమాట ఇక్కడ ఉన్న లక్ష్మి ఈ హృదయ మధ్యంలోకి పెడుతుంది. హృదయ మధ్యంలోకి లక్ష్మి పెడితే ఇంకక్కడి నుంచి కొడుకులు, సంతానం కలుగుతుంది, పుత్ర సంతానం లేక పుత్రికా సంతానం, వంశాభివృద్ధి, సుత బహువృద్ధి, సత్ సంతాన ప్రాప్తి కలుగుతుంది, పిల్లలు బాగా పైకొస్తారు కూడా. హృదయంబు చెంది మనస్సులోకి చేరితే, కళ్ళు మూసుకుని మానసికంగా లక్ష్మీదేవిని ధ్యానించండి, అటువంటిప్పుడు ఏమవుతుందనమాట, సరిగ్గా గుండెకాయ ఉన్న చోట చెయ్యనే పెట్టుకోండి. అలాంటి వాళ్ళకి అభీష్ట సిద్ధి, ఏమనుకుంటే పని అయిపోతుంది. అంటే అమ్మవారు ఇప్పుడు హృదయం మధ్యలోకి చేరితే ఏమవుతుందన్నమాట, అనుకున్న పని నెరవేరుస్తుంది. తర్వాత ఏం చేయాలి? గళమున వసించి కంఠభూషణ లబ్ధి, ఈ కంఠస్థానంలోకి లక్ష్మీదేవి చేరిందా, అందుకే నెక్లెస్లు పెట్టేవారు పూర్వం. అరే మగవాళ్ళు కూడా గొలుసు వేసుకునేవారు, ఆడవాళ్ళు చక్కగా ఇంతంత గొలుసులు వేసుకునేవారు. అది వెండైనా పర్వాలేస్తామండి, ఏదో ఒక ఆభరణం ధరిస్తే ఈ ఆభరణంలో లక్ష్మి ఉంటుంది. తప్పక స్త్రీలు మంగళస్వరూపిణులు కనుక వేసుకోవాలట, లేదా కంఠం దగ్గర చెయ్యి పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళినప్పుడు దేవతలకు నమస్కరించాలి, ఏదైనా మంత్రం జపం చేస్తున్నప్పుడు ఒక్క క్షణకాలం ఇలా గొంతుని నిమురుకోవాలి. మంత్ర జపం చేస్తున్నప్పుడు కంఠమును చేత్తో నిమురుకున్నా, ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఇలా అనుకున్నా, లేదా తీర్థం తీసుకుంటున్నప్పుడు కూడా అయిపోయాక ఒక్కసారి ఇలా అనుకున్నా, అప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కంఠంలోకి చేరుతుంది. దానివల్ల ఏమవుతుందన్నమాట, కంఠాభరణాలు లభిస్తాయి. ఆ వ్యక్తికి ఐశ్వర్యం పెరుగుతుంది. వదనాబ్జమున నిలిచి మృదుతరా అన్న మంచు వాక్య సమగ్ర కాంతి మహిమ కలుగంగా చేయి. నోట్లోకి లక్ష్మి చేరితే మంచి భోజనం లభిస్తుంది. భోజనం ఉన్న మెంగగలుగుతాడు, తినగలుగుతాడు. లక్ష్మీదేవి నోట్లోంచి తప్పుకుంటే ఏమవుతుందో తెలుసా? మంచి వేళకి భోజనం లభించదు, వేళకి మంచి భోజనము లభించదు. భోజనం లభించిన లక్ష్మి లోపల నుంచి తప్పుకుంటే మింగలేడు, గొంతుకు నొప్పి వస్తుందట, అన్నం దిగదిగ అన్నం తినలేను నేను తినలేను అంటున్నాడంటే లక్ష్మీదేవి లోపల నుంచి తప్పుకుంటోంది, అంటే కొంచెం కొంచెం తగ్గుతోంది, తప్పుకుంటోంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కంఠము లోపలికి ముఖంలోకి కనుక లక్ష్మి వెడితే అద్భుత భోజనం దొరుకుతుంది, వేళకి ఆహారం దొరుకుతుంది, అడవిలో ఉన్న ఆహారం దొరుకుతుంది. మంజువాక్య సమగ్ర కాంతి మహిమ కలుగజేయి. ఇంకా వాడు ఆ ఉపన్యాసం చెప్పగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, కవిత్వం చెప్పగలుగుతాడు. వాడు మాట్లాడితే ఆకర్షణగా ఉంటుంది, ఎడతెరపి లేకుండా ఉపన్యాసం చేయగలుగుతాడు. ఇలా ఉపన్యాస శక్తి, అన్నం తినే శక్తి, భోజనం వేళకి లభించడం, ఇవన్నీ ముఖంలో లక్ష్మి చేరితే చేరుతుంది. అందుకే లేవగానే ఏం చేయాలన్నమాట, నిద్రట్లోంచి లేవగానే చేతులను నులుముకుని ఈ నోటి దగ్గరికి చేతులు చేర్చుకోవాలట. ఇప్పటికి కూడా కొంతమందిలా ముఖం దగ్గరికి, మూతి దగ్గరికి చేతులు చేరుస్తారు. అప్పుడు ప్రాతకాల సమయంలో లక్ష్మి నోట్లో చేరుతుంది. తద్వారా ముఖంలో లక్ష్మి చేరితే మనకి ఇందాక చెప్పినట్టుగా భోజనం చేసే అవకాశం వస్తుంది, భోజనం వస్తుంది, మంచి మాటలు వస్తాయి, ఉపన్యాస శక్తి వస్తుంది, కవిత్వ శక్తి వస్తుంది. లేదా లక్ష్మీదేవి యొక్క పవిత్ర నామాలు నోటితో చదవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామం కానీ శ్రీసూక్తం కానీ చదివితే కూడా లక్ష్మి కంఠంలో చేరుతుంది, అది కూడా వీళ్ళకి శక్తులు ఇస్తుంది. ఇవి ఏడు స్థానాలు వరుసగా. ఏమేంటి? పదములు, కటి, గుహ్యస్థానం, హృదయ మధ్య, మనస్సు, కంఠం, ముఖం. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి సప్తస్థానాలు. ఈ సప్తస్థానాలు దాటి నెత్తి మీదకి వెళ్ళిందా లక్ష్మి, వాడు ఆ క్షణమే పతనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారు, చేతి వేళ్లలో లక్ష్మి ఉంటుంది కాబట్టి నెత్తి మీద రెండు చేతులు పెట్టుకోవద్దు అన్నారు. మన నెత్తి మీద మనమే చేతులు పెట్టుకుంటే ఇంక వేరే వాడెవడు శక్తి పాతకాలు చేయక్కర్లా, నువ్వే వెళ్ళిపోవు. ఈ రెండు చేతులు పెట్టి నెత్తి మీద గోక్కోవద్దు అంటారే కారణం అదే, నెత్తి మీద చేతులు పెట్టుకుంటే ఏమవుతున్నమాట, ఈ లక్ష్మీదేవి పైకి చేరి తలని పగలగొడుతుంది. తల ఒకేసారి అందరికీ ఒక జంభాసురుడు అంటే పరమపాపాత్రుడు కనుక చంపింది కానీ తక్కిన వాళ్ళని పతనం పొందేలా చేస్తుంది, పతనోన్ముఖుల్ని చేస్తుంది, పాడేయేలా చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, సరిగ్గా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఆభరణం ధరించకూడదు. అందుకే మీకు ఇక్కడ పాపిటి బొట్టు కూడా ఇక్కడ దాకా రానివారు, ఇక్కడే పెడతారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకొస్తారు. కిరీటం పెట్టుకునేటప్పుడు కూడా బంగారం తగలకుండా గోడుగా ఉండేలా చూస్తారు, కారణం అది. ఈ మస్తకం మీద కనుక ఖచ్చితంగా లక్ష్మి వెళ్ళి బంగారం అక్కడ చేరిందా అది ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఒక్క గురువులు ఇస్తే మాత్రం నెత్తి మీద పెడితే దోషం కాదట, తక్కిన వేళలో లక్ష్మీదేవి వాడిని పాడు చేస్తుంది. అందుకే నెత్తి మీద వెళ్ళకూడదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే లక్ష్మి ఎప్పుడు నెత్తికెక్కుతుంది, ధనాహంకారం ఉంటే, నాకు డబ్బు ఉందని ఇతరులను చులకనగా చూడటం మొదలెడితే కూడా లక్ష్మి ఇక్కడికి చేరుతుంది. అందువల్ల కూడా మనం పొరపాటును కూడా ధనాహంకారం పొందరాదు. ఇప్పుడు అర్థమైందా? శిరోగత అయి లక్ష్మి ఈ జంభాసురుణ్ణి నాశనం చేసింది. ఇంకా జంభాసురుడిని తప్పడానికి ఆయుధం అక్కర్లా, ఇదే ఆయుధమై వాడి తల తునాతునకలు చేసింది, వాడు భ్రష్టుడైపోయాడు, నశించిపోయాడు. ఈ మిగతా రాక్షసులు పారిపోతున్న వాళ్ళను కూడా తన్ని రాజ్యం లాక్కుండంటే దేవతలు వెళ్ళారు, ఆ రాక్షసుని చీల్చారు, చెండాడారు, తక్కినవాడు పారిపోయారు. ఇప్పుడు ఈ విధంగా జంభుడు వాడు అనుయాయులు పోయాక ఇంద్రాది దేవతలకి తిరిగి రాజ్యం మహానుభావుడైన దత్తగురువు ద్వారా వచ్చింది. వెంటనే తిరిగి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు, పట్టాభిషిక్తుని చేసుకున్నాడు అని ఈ కథ అంతా గర్గుడు అనేటటువంటి మంత్రి గారు కార్తవీర్యార్జునుడికి చెప్పాడు. తదనంతర కథా విశేషాలు రేపు మళ్ళీ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.